బైబిలు ఆరోగ్యం మరియు స్వస్థత. మొదటి రేడియో ప్రసారం ఈ సిరీస్లో డాక్టర్ లూకా ఎవరు అనే విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇతను ప్రస్తుతం ఉన్న ఇస్రాయేలు దేశంలో 2000 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నట్లుగా నేర్చుకున్నాం. అతను తూర్పు మరియు పశ్చిమ 2 సంస్కృతులను అర్థం చేసుకున్న వైద్యుడు. ఆరోగ్యం మరియు స్వస్థత ఇచ్చిన యేసును గురించి 2 పుస్తకాలు రాశాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే డాక్టర్ లూకా రాసిన ఆ 2 పుస్తకాలు వేరు చేయబడలేదు, కానీ ఆ 2 పుస్తకాలు బైబిలులో పొందుపరచబడినవి. కానీ ఈ బైబిలులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ బైబిలు 1500 సంవత్సరాల పాటు అనేక దేశాలలో మరియు అనేక సంస్కృతులలో మరియు అనేక రచయితల ద్వారా వ్రాసిన పుస్తకం. ఇందులో తూర్పు మరియు పశ్చిమం అవగాహన కలిగిన ప్రజల గురించి రాయబడింది. వివిధ జాతి మరియు భాషా సమూహాల ప్రజలు దీనిని రాయడం జరిగింది. అందువలన ఇది తూర్పుకు సంబంధించింది, పశ్చిమంకు సంబంధించింది అని పరిగణించలేము. బైబులు ఆరోగ్యం మరియు స్వస్థత గురించి ఏమి చెబుతూ ఉన్నది? బైబులు ఒక వైద్యపరమైన పుస్తకము కాదు, కానీ ఆరోగ్యాన్ని చర్చించడానికి ఇది ఒక భాగాన్ని కలిగి ఉంది. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే బైబిల్ యొక్క ముఖ్యమైన రచయిత దేవుడై ఉన్నాడు, మరియు ఆయన మన ఆరోగ్యం పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. అందుకే మనం మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాము. ఆరోగ్యం మరియు స్వస్థత గురించి బైబిల్లో ఏమి రాసి ఉందో చూద్దాము. దేవుడు లోకమును సృష్టించిన తర్వాత మానవులను సృష్టించాడు అని బైబిల్ చెప్తున్నది. డాక్టర్ లూకా రాసిన 2 పుస్తకాలు కాకుండా బైబిల్లో 64 ఇతర పుస్తకాలు ఉన్నాయి. దానిలో ఉన్న మొదటి పుస్తకాన్ని ఆదికాండము అని పిలుస్తారు. దీనిని గురించి 3500 సంవత్సరాల క్రితం రాయబడింది. ఆదికాండం అనగా ప్రారంభం లేక చరిత్ర యొక్క మూలం అని అర్థం. ప్రారంభం పుస్తకం అయిన ఆదికాండములో దేవదేవుడు భూమి యొక్క దుమ్ము నుండి మనిషిని చేసి అతని యొక్క నాసికా రంధ్రంలోనికి జీవవాయువును ఊదగా మనిషి జీవించే ఆత్మ ఆయనని రాయబడింది. దీనికి అర్థం ఏమిటి? మొదట దేవుడు మనిషిని రూపొందించాడు. మనిషి తనకు తానే రూపొందించబడలేదు. రెండవది, మనిషికి గుండె, ఊపిరితిత్తులు, మెదడు కలిగి ఉన్నప్పటికీ దేవుడు అతనిలోకి శ్వాసను ఊదు వరకు మనిషి సజీవంగా లేడు. ఆ విధంగా మనిషి ఒక భౌతిక శరీరం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక శరీరం కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనిషి సజీవంగా ఉండడానికి అతనిలో దేవుని శ్వాస ఉంది. ఆలోచించడానికి మనిషి మెదడు కూడా కలిగి ఉన్నాడు. నిజానికి బైబిల్లో మరొక పుస్తకం అయిన యెషయాలో దేవుడు మనిషితో రండి కలిసి ఆలోచన చేద్దామని చెప్పెను. చివరగా మనిషి ఒక సామాజిక జీవి అయినప్పటికీ ఇతరులతో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు సృష్టించాడు. ఆదికాండ పుస్తకంలో ఆదాముకు సరైన సహాయం లేదు కనుక అతనిని గాఢ నిద్రలోనికి దించి అతని ప్రకటెంకను తీసి దానిని మాంసంతో నింపి దాని ద్వారా ఒక స్త్రీని చేసి ఆ మనిషి కోసం తీసుకుని వచ్చెను అని రాయబడింది. ఆ మనిషి అప్పుడు నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అని చెప్పి ఆమెను స్త్రీగా పిలిచెను. ఈ కారణమును బట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఈ సారాంశం తెలియజేసేదేమనగా మనిషి ఇతరుల్లో మరియు ముఖ్యంగా వివాహ సంబంధం కలిగి ఉండడానికి రూపొందించబడ్డాడు. ఆ విధంగా మనిషి భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక జీవితం జీవించడానికి రూపొందించబడ్డాడు. ఎప్పుడైనా వీటికి సంబంధించి సమస్యలు వస్తే అవి మన ఆరోగ్యం మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. ఉదాహరణకు భౌతిక సమస్యలు ఉన్నప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు మరియు ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నప్పుడు మనం దేవునికి ఒక దూర సంబంధం కలిగి ఉంటాము. దీనివలన కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తాము. మనసు సరిగా లేనప్పుడు నిస్పృహ చెంది మానసిక సమస్యను కలిగి ఉంటాము. చివరిగా సామాజిక సమస్యలు ఉన్నప్పుడు భయం లేదా అపనమ్మకం కలిగి ఉంటాము. మీరు ఇప్పటికే ఈ సమస్యలు ఇతర ప్రాంతాల్లో ఎలా ప్రభావితమైనవో చూసే ఉంటారు. మనం ఒక వ్యాధి కలిగి ఉంటే, ఉదాహరణకు బలహీనముగా మరియు అణగారిన వారంగా ఉన్నప్పుడు ఇతరుల్లో కలిసి సహవాసం చేయాలనిపించదు. అంతేకాకుండా ఒంటరితనానికి స్ఫూర్తిని కలిగిస్తాము. ఒక కారణం ఇతర వాటి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా దొంగిలించినా లేక అబద్ధం చెప్పినా చేసిన తప్పును తెలుసుకొని అణగారిపోతూ ఉంటాడు. దానివలన భౌతిక సమస్యలు అంటే గుండె నొప్పి రావడం జరుగుతుంది. అందువలన జీవితం యొక్క ఒక ప్రాంతంలో కలిగిన సమస్య వలన అదే జీవితంలో మరికొన్ని ప్రాంతాలలో మరియు ఇతర వ్యక్తుల జీవితాలలో కూడా వాటి ప్రభావం ఉంటుంది. దేవుడు పురుషుని మరియు స్త్రీని సృష్టించినది సమస్యలు కలిగి ఉండడానికేనా అని బహుశా మీరు ఇప్పటికే ఆలోచించి ఉంటారు. అది తప్పు. నిజానికి దేవుడు మొదటగా వారిని భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక లేదా సామాజిక సమస్యలు లేని ఒక ప్రదేశంలో నివసించడానికి రూపొందించాడు. అలా అయితే ఈ సమస్యలు మొదట ఎలా ప్రారంభమైనవి, రెండవదిగా వారు ఎప్పుడు తొలగించబడ్డారు, పురుషుడు మరియు స్త్రీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని విడిచి వారు సొంత మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభమైనవి, వాళ్ళు చేసిన ఆ ఘోరమైన తప్పు ఏమిటి, ఒక ప్రత్యేకమైన చెట్టు ఫలం తప్ప వారు కోరుకున్న ఏ ఫలమునైనా తినడానికి దేవుడు వారికి ఆదేశాన్ని ఇచ్చాడు. కానీ వారు దేవునికి అవిధేయతను చూపించారు. వారు ఈ చెట్టు నుండి పండు తినకమునుపే జరిగేది మీరు తెలుసుకుంటారు గనుక దానికి మరణం పర్యవసానంగా ఉంటుంది. దేవుడు వారితో చెప్పెను, కాని వారు శోధించబడటం వలన తినవద్దని చెప్పిన చెడు ఫలమును వారు తిన్నారు. అప్పుడు ఏమి జరిగింది? అపరాధం లేక పాపానికి ఫలితంగా దేవుడు వారిని పరదేశం అనే తోటలో నుండి బయటకు తోలివేశెను. పాపం అనగా ఏమిటి? దేవుడు మనలను చేయమన్న దానికి విరుద్ధంగా చేయడమే పాపం. పర్యవసానంగా భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక అనారోగ్యం కలిగి ఉంటాము. తద్వారా ప్రపంచం యొక్క మొత్తం అనారోగ్యం దేవునికి మనిషి యొక్క అవిధేయతను తెలియజేస్తుంది. మనిషి నేడు కూడా అవిధేయతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతను ఇప్పటికీ భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక అనారోగ్యాన్ని కలిగి ఉంటున్నాడు. భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక వ్యాధులు రాకుండా ఉండడానికి వేరే ఏదైనా మార్గం ఉందా అని మీరు అడగవచ్చు. అవును, వాస్తవానికి ఉన్నాయి. మీరు అడిగిన దానికి నేను ఆనందంగా ఉన్నాను. మనిషి పాపం చేసినప్పుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు. నేడు పుట్టే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. బైబిల్లో రోమా అనే పుస్తకంలో పాపం యొక్క జీవితం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం. ఈ భూమి మీద మనం భౌతికంగా చనిపోవచ్చు, గాని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం చనిపోయిన తర్వాత శాశ్వత మరణాన్ని కాదుగాని శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడు. ప్రస్తుతం ఉన్న రోమా నగరాన్ని గురించి 2000 సంవత్సరాల క్రితమే రోమీలకు రాసిన పుస్తకములో వ్రాయబడింది. ఈ భూమి మీద ఏమి జరిగినా మరణాన్ని అధిగమించిన ప్రభు అయిన యేసుక్రీస్తుతో శాశ్వత జీవాన్ని పొందుకుంటాము అనే గొప్ప ఆదరణ మాటలను ఈ పుస్తకం మనకు ఇస్తుంది. ఈ జీవితంలో మనకి తక్కువ భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక మరియు సామాజిక సమస్యలు మరియు వ్యాధులు కలిగి ఉంటామని బైబిల్ కూడా చెబుతున్నది. ఇది ఖచ్చితంగా ఒక క్రొత్త విషయం, అవునా కాదా? ఇది ఎలా జరుగుతుంది? మొదట సమస్యలు రావడానికి కారణమైన మనం చేసే చాలా చెడు విషయాలు తెలుసుకొనుట. మన శరీరం దేవుని ఆలయమే ఉన్నదని బైబిల్లో ఉన్న మరో పుస్తకమైన కొరింథీలో తెలియజేస్తుంది. అది మన శరీరాల గురించి శ్రద్ధ వహించాలని దేవుడు కోరుకుంటూ కొరింథీ అనే నగరం, ప్రస్తుతం ఆధునిక పేరుతో పిలువబడే గ్రీసు నగరం నుండి ఈ పుస్తకం డాక్టర్ లూకా రాసిన సమయంలో 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. మొదట సంయుక్త ఆరోగ్య సమస్యలు కలిగించే భౌతిక విషయాలు, ఉదాహరణకు పొగ త్రాగుట ద్వారా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా గుండె జబ్బులు, దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక ఉదాహరణ, మద్యం సేవించడం వలన ఎరుపు ద్రాక్ష రసాన్ని రోజుకి 1 లేదా 2 గ్లాసులు తీసుకుంటే గుండె జబ్బు తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిరూపించబడింది. అందుకని దానికి పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కాలేయం మరియు గుండె వ్యాధి రావడానికి కారణమవుతుంది. రెండవది ఆధ్యాత్మిక విషయాల ద్వారా కలిగించే సంయుక్త ఆరోగ్య సమస్యలు. దేవుని నుండి వేరై మనం ఏమి చేయలేము అని బైబిల్ చెప్తున్నది. మన నిస్సహాయ స్థితి భయం కలిగిస్తుంది. ఖచ్చితంగా స్థిరమైన భయం కలిగి ఉండుట మంచిది కాదు. మూడవదిగా, మానసిక విషయాల ద్వారా కలిగే సమస్యలు. మీకు జరిగిన విషయాన్ని బట్టి ఎప్పుడైనా ఆందోళన చెందారా? ఉదాహరణకు, మీ పాఠశాలలో మీకు తక్కువ శ్రేణి వచ్చింది, లేదా మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించారు. ఈ ఆందోళన మీరు కొంతకాలం కొనసాగించి ఉన్నట్లయితే దానిని నిలిపివేయడం కష్టమవుతుంది. మీరు పరీక్ష కొరకు బాగా చదివి ఉండలేదు, లేదా అబద్ధం చెప్పారు, లేదా మీ పని వద్ద మోసం చేసి తొలగించబడ్డారు. ఖచ్చితంగా ఇది మీ తప్పు. చివరిగా, సామాజిక విషయాల ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలు. మీకు తెలిసిన ఒక స్నేహితుడు మీకు చేసిన దానిని బట్టి మీరు ఇష్టం కలిగి లేకుండా అతని మీద కోపం తెచ్చుకున్నారా? నిజానికి ఇది పెద్ద ఒప్పందం కాకపోవచ్చు, కానీ మీరు అతని మీద ద్వేషాన్ని పెంచుకొని కోపంతో అతన్ని స్నేహాన్ని వదులుకున్నారా? నష్టపోయిన స్నేహం వలన శారీరక వ్యాధిలాగా, అంటే నొప్పి మరియు బాధను కలిగిస్తుంది. పైన ఉన్న నాలుగు విషయాలు సాధారణంగా ఉన్నాయని గమనించవచ్చు. అవి మనం చేయకూడని విషయాలు, కానీ చేస్తూనే ఉంటాము. నిజానికి అన్ని విషయాలలో ఇవి సాగుతూనే ఉంటాయి. మనం చెబుతాం, అది నేను మరలా చేయను, నేను మద్యం సేవించను, నేను ధూమపానం చేయను, పిచ్చివాడిగా ప్రవర్తించను, మోసం చేయను అని. కానీ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తూనే ఉంటాము. ఎందుకు అలా? మనం చేయాలనుకున్న దానిని ఎందుకు నియంత్రించలేము? బైబుల్ చెప్తున్నది, మనం పాపానికి బానిసలం. దానికి అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే, మనం తప్పు లేదా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు అనుకుంటాం, కానీ చేయకుండా ఉండలేము. పాపము లేదా దేవునికి వ్యతిరేకంగా చేసే తప్పు, పాపమే మనలను నియంత్రిస్తుంది. దీని గురించి మనం ఏమి చేయవచ్చు? యేసుక్రీస్తు ద్వారా ఈ హానికరమైన కోరికలను అధిగమించవచ్చు అని బైబిల్ చెప్తున్నది. కానీ మన జీవితాలు యేసుక్రీస్తుకి కట్టుబడిన తరువాత మాత్రమే ఈ హానికరమైన కోరికలను అధిగమించడానికి శక్తి కలిగి ఉండటమే మన జీవితాలను యేసు ప్రభువుకి సమర్పించిన తరువాతే. మద్యం పెద్ద మొత్తంలో తాగడం లేదా ధూమపానం చేయడం, హానికరమైన విషయాలను స్నేహితులకు చెప్పడం, అబద్ధం లేదా మోసం చేయడం లాంటివి ఆపగల శక్తిని కలిగి ఉంటాము. ఈ హానికరమైన విషయాలను మనం చేస్తున్నాము. మనకి ఆరోగ్యం కలిగించే విషయాల గురించి బైబిల్ ఏమి చెప్తున్నది? వీటి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది, తప్పించడం సాధ్యం, కానీ మరణం మరియు బాధ మనం జీవించి ఉన్నంతకాలం అనుభవిస్తూనే ఉంటాము. దానికి కారణం మన పాపాలు మరియు ఇతర పాపాలు మనల్ని మరియు ఇతరులను కూడా హాని కలిగిస్తాయి. ఉదాహరణకు, యుద్ధంలో అనేక మంది అమాయక ప్రజలు బాధపడుతూ ఉంటారు, మరియు కరువుల వలన అనేక మంది అమాయక ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు మరియు పిల్లలు బాధపడుతున్నారు. నిజానికి కరువులు మరియు యుద్ధాలు ఒక వ్యక్తి దురాశ వలన కలుగుతాయి. రెండవది, మనం చేసే పని చాలా ముఖ్యమైనది అని బైబిల్లో ఉన్న రెండు ముఖ్యమైన పురాతన పుస్తకాలు చెప్తున్నాయి. పురాతన పుస్తకాలైన నిర్గమాకాండం మరియు లేవియాకాండం చేతులు కడుక్కొనుట, ఆహారము సిద్ధపరచుకొనుట ద్వారా అనారోగ్యాన్ని పొందుకోమని, మరియు పనలను తిప్పిపెట్టడం వల్ల మట్టి గింజలకు అంటకుండా ఉంటుందని, మరియు అనేకమైన ఆరోగ్య విషయాల గురించి రాయడం జరిగింది. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు అని మాట్లాడుతున్నాయి. ఇది ఎలాంటి వ్యత్యాసాన్ని కలిగిస్తుంది? ఇది నీ పొరుగువానిది కోరుకోవడం లేదా ఆశించడం అనగా అసూయకు దారితీస్తుంది. అసూయ ఇతర భౌతిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అనేక దశాబ్దాల క్రితం టొరంటో కెనడా డాక్టర్ అయిన హన్స్ సెల్యే శరీరంపై ఉండే ఒత్తిడి యొక్క ప్రభావాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశాడు. అతను బాహ్య మరియు అంతర్గత ఒత్తిడికి గల కారకాలు అడ్రినల్ గ్రంథులు అని కనుగొన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ రసాయనాలు అడ్రినల్ గ్రంథుల ద్వారా విడుదలవుతాయి. అయితే ఈ రసాయనాలు స్థిరంగా విడుదలవడం వలన దీర్ఘకాలిక బలహీనత, కోపం, భయము, అసూయ వంటివి రావడానికి కారణమవుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు మరియు కడుపుపోతలు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మనం చేసేది చేయకూడదన్న దానికంటే ప్రాముఖ్యమైనది హానికరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండటమే కాదు, వ్యాయామం మంచి అలవాట్లను కలిగి ఒక శాంతియుతమైన మనసు కలిగి ఉండాలి. శాంతియుతమైన మనసు ఎలా కలిగి ఉండాలి అని మీరు అడగవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే సమాధానంతో ఉన్న మనసు కోపం, ద్వేషం, అపవాదం, అసూయలను కలిగి ఉండదు. దాని గురించి బైబిలులో మళ్ళీ ఒక సమాధానం ఉంది. ఇది చెప్తున్నది ఏమనగా, విశ్వాసం ద్వారా తీర్పు తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉన్నాము. దీనికి అర్థం ఏమిటి? మన పాపముల కొరకు యేసు సిలువలో మరణించాడు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలని మన పాపాలను ఆయన భరించాడు. దానికి ఫలితంగా మన హృదయం మరియు మనస్సులో సమాధానం కలిగి ఉన్నాము. అందువలన మన ఆరోగ్యానికి హాని చేసే భయం లేదా అసూయ లేదా ఇతర విషయాలు కలిగి ఉంటాము, మరియు ఆరోగ్యంగా జీవించటానికి శక్తిని కలిగి ఉంటాము. మీరు కూడా దేవునితో సమాధానము మరియు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కింది ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపం చేసి తప్పు చేశాను. నా పాపానికి శిక్ష పొందడానికి నేను అర్హుడను. యేసు నా పాపాలను ఆయన మీద వేసుకుని నా కొరకు సిలువలో మరణించాడు అని నమ్ముతున్నాను. నాకు క్రొత్త జీవితం ఇవ్వడానికి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నాను. మీరు గనక ఈ ప్రార్థన చేసి ఉన్నట్లయితే ఇప్పుడు మరియు ఎప్పటికీ యేసుక్రీస్తుతో క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటారు.